చైతన్యము ఆ కదుల్చు వాడు ఆ కదిల్చే నేను అని అనుకోవచ్చు. ఆ కదిల్చే నేను ఉంది చూచారు, అవి నా అనాశనం. దానికి నాశనం లేదు, నేనుకి నాశనం లేదు, అది సత్స్వరూపం నిత్యసత్. అప్రమేయస్య, ఈ దేహాలకి ఈ మనోబుద్ధి చిత్తహంకారాలకి మంచికి చెడుకి కోపానికి ఆవేశానికి ఇవన్నీ గుణాలు. ఈ గుణాలకు ఆవలు ఉన్నారు ఆయన. అందుకని ఈ దేహానికి దేహం యొక్క రాకపోకలకి ఆయన సమక్షంలో రాకపోకలు జరుగుతాయి. కానీ దేహం యొక్క రాకపోకలు దేహి యొక్క సమక్షంలో, దేహంతో దేహి పుట్టడు, దేహంతో చావుడు. దేహి తన ఇష్టాన్ని అనుసరించి దేహాన్ని పొందుతున్నాడు. ఏమంటే మనకి ఇష్టమైంది కాబట్టి ఒక చొక్కా వేసుకుంటాం. అంటే చొక్కాతో మనం పుడతామా? చొక్కా వేసుకోగానే వీడు చొక్కాతో పుట్టెను, చొక్కా తీయగానే పోయెను అని ఎవడైనా స్టేట్మెంట్ ఇస్తాడండి? దేహం ఇటువంటిదే. దేహి ఏం చేస్తున్నారు? దేహాన్ని ధారణ ధరిస్తున్నారు. కాబట్టి దేహం ఎటువంటిది? ఆయన ఎర్ర చొక్క, ఆయన ఇటు పిలవండి అంటాం. ఎర్ర చొక్క ఆయన వేసుకుంటే మన గుర్తు కోసం అన్నాం, కానీ ఆయన ధర్మాల్లో ఎర్ర చొక్క లేదు. వర్తమానంలో ఎర్ర చొక్క వేసుకున్నాడు, అలాగే వర్తమానంలో దేహం వేసుకున్నాడు. అంతేగాని దేహం ఆయన ధర్మం కాదు. ఆయన అప్రమేయస్య, దేహానికి సంబంధించిన వాడే కాదు. ఎవరి చొక్కా వేసుకున్నవాడు చొక్కాకు చెందినవాడు అంటామా? ఆయన చొక్కా వేసుకున్నాడు, వాళ్ళు ఇప్పుడు పంచ వేసుకున్నాను, పంచకి చెందిన వాడిని అవుతానా? కసిపుడి ప్యాంట్ వేసుకుంటా, ప్యాంటుకి చెందిన వాడిని అవుతానా? ప్యాంటు వేసుకున్న వాడిని అవుతాను. అంతవరకు నాకు ప్యాంటుకు ఉన్న సంబంధం ఏంటి? నేను ధరించిన వాడిని, అది ధరించబడినటువంటి వస్త్రము. అంతవరకే ఈ దేహం కూడా అంతే. దేహమునకు వేరుగా ఏ విధంగా మనం ఒక వస్త్రానికి వేరుగా ఉండి వస్త్రాన్ని ధారణ చేస్తున్నామో, ధరిస్తున్నామో, దేహి కూడా దేహమునకు వేరుగా ఉండి అప్రమేయస్య వేరుగా ఉన్నాడయ్యా. తస్మాత్ యుధ్యస్వ భారత, అందుచేత నేను అవసరం లేదయ్యా, నువ్వు హాయిగా యుద్ధం చేయొచ్చు. ఎందుకని? వారందరూ కూడా దేహమును ఉపయోగిస్తున్నారు, దేహిగా దేహమునకు అప్రమేయమై ఉన్నారు. అప్రమేయస్య అంటే దానికి వేరై దానికి సంబంధించని వారై ఉన్నారు. మనం అందరం ఏమనుకుంటున్నామండి? దేహి దేహమునకు సంబంధించిన వాడు అనుకుంటున్నాం. కానీ దేహి దేహమునకు పరమై ఉన్నాడు. చొక్కా వేసుకుని ఉండొచ్చు, ఎర్ర చొక్కా అయినా అంటాం, కానీ చొక్కాకి సంబంధించిన వాడు కావడు ఎర్ర చొక్కా అయినా మనం అనుకున్నంత మాత్రాన. అప్రమేయుడు ఎవరు? దేహి. నా జాయతే మ్రియతే వా కదాచిత్ ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం. ఓ అర్జున, ఎవరైతే నువ్వు అయ్యో వీళ్ళు చచ్చిపోతారో, వీళ్ళు వీళ్ళని చంపవలసి వస్తుంది, వీళ్ళందరూ నా బంధువులే అని నువ్వు ఎవరెవరి గురించి దేహులు దేహాల గురించి నువ్వు అనుకుంటున్నావో, లేక అయ్యో ఈ యుద్ధంలో చచ్చిపోతామేమో అని కొంతమంది అనుకోవచ్చు. ఎవరైతే చంపుతున్నామో అనుకుంటున్నారో, ఎవరైతే చచ్చిపోతున్నామో అనుకుంటున్నారో, ఉభౌతౌ నవిజానీతో, వాళ్ళు ఇరువురు కూడా దేహాల గురించి మాట్లాడుతున్నారు, కానీ సమగ్రమైన జ్ఞానంతో కాదు, సమగ్రమైన విషయం అనుసంధానంతో కాదు. దేహి దేహం కలిపి వాళ్ళు అంటల్లా, దేహం గురించి మాట్లాడమే కొద్ది విషయం గురించి. దేహం ఆయన చొక్కా తీసేస్తే ఏముంది? అట్లాగే దేహం కూడా. కాబట్టి ఇద్దరూ కూడా చస్తున్నాను అనేవాడు, చంపుతున్నాను అనేవాడు, వాళ్ళిద్దరూ పూర్ణమైనటువంటి అవగాహనతో అంటల్లా. కొంత దేహం దేహానికి రిలేట్ చేసి అనుకుంటున్నారు అంతవరకే. నాయం హంతి నహన్యతే, దేహి ఉన్నారు చూశారు, అన్ని దేహాలలోని దేహి తాను చావదు, మరొక దేహ దేహిని చంపదు. దేహ అవన్నీ దేహాల వ్యవహారమే కానీ దేహికి చావడం చంపడం రెండు ఉండవు. నా జాయతే మ్రియతే వా కదాచిత్. ఇప్పుడు నేను అనుకుంటున్నాను కదండి, శరీరంలో నేనంటే ఎవరండి? చెయ్య, కాల, ముక్క, ఎవరు? నేనంటే ఎవరు? ఈ నేను అనేది దేహి అని పేరు పెట్టాం ఆయనకి. ఈ నేను అనేది నేను, ఈ శరీరం నాది కానీ నేను దేహం, నేను శరీరం కాదు. నేను శరీరంలో ఉండను, శరీరం నాదై ఉంటుంది. నేను స్కూటర్లో ఉండను, స్కూటర్ నాదై ఉంటుంది. ఇల్లు నాదై ఉంటుంది. అంతేకాని ఇంట్లో ఒక పార్ట్ కాదు నేను. పొలం నాదై ఉంటుంది, పొలంలో ఒక పార్ట్ కాదు నేను. ఈ విధంగా దీనికి మనం ఓనర్స్ అంతవరకే. ఈ దేహి గురించి ఇంకా కొన్ని విశేషాలు చెప్పుకొస్తున్నారు. ఈ నేను నేను అని ఉంది కదండి మనం మనందరిలోని, ఆ దేహి గురించి చెప్తున్నారు కొన్ని వివరాలు. నజాయతే, ఆ దేహి ఉన్నాడు చూసావు, దేహం పుడుతోంది కానీ దేహం కన్నా ముందే ఉన్నారు ఆయన. ఆయన దేహాన్ని ఆశ్రయించారు అంతవరకే, కానీ దేహంతో పుట్టలే ఆయన. ఆయన అసలు పుట్టుకే లేదు, నేను అనేదానికి పుట్టుకే లేదు. నా జాయతే నా మ్రియతే చావు, దానికి పుట్టుక లేదు చావు లేదు. దేహికి దేహానికి ఉంది, దేహికి లేదు. నాయం భూత్వా భవితావా న భూయః, ఈ దేహి ఉన్నాడు చూచావు, నేను అన్న రూపంలో మనకు అనుభవం అవుతున్న దేహి, అతను ఇదివరకు ఉన్నాడు, ఇప్పుడున్నాడు, ముందు ఉంటాడు, ఎప్పటికీ ఉంటాడు. అంతేగాని ఇదివరకు లేడండి, మధ్యలో ఎవరో పుట్టించారు లేకపోతే ఎక్కడి నుంచో పుట్టింది. ఈ నేను అనేది మధ్యలో పుట్టింది కాదు, మధ్యలో పోయేది కాదు, ఇదివరకు ఉన్నది, ఇప్పుడు ఉంటుంది, అప్పటికీ ఉంటుంది. అజో, దానికి జన్మయే లేదు. చూడండి, ఏ నేను గురించి, నేను వల్లే కదా, నేను నుంచే కదండి మిగతా బాధలను పడుతున్నాం. అటువంటి నేనుట జన్మరహితం అట, అసలు పుట్టుకే లేదు, అంటే అనంతం అనమాట. అజో నిత్యః ఎప్పటికీ శాశ్వతోయం పురాణం పురాణవం, ఇదివరకు ఉంది, ఇప్పుడు ఉంది, ఎట్లా ఉంది, ఇదివరకు ఎట్లా ఉందో ఇప్పుడు అదే అలాగే ఉంది నేను అనేది. నహన్యతే స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు, అయ్యా దేహము నశిస్తుంది కానీ దేహి నశించడు. ఏమండి, మనకు ఒక సత్యం తెలియకపోతే గురువుని ఆశ్రయిస్తాం, ఇక గురువు మనం కాపాడి సత్యం చెప్తారు. నహన్యతే హన్యమానే శరీరే, శరీరాలు నశిస్తాయి కానీ శరీరి నశించడు. వెరీ క్లియర్, క్లియర్ కట్గా చెప్పేశారు. మనకెవరికి కూడా దేహం నశించినంత మాత్రాన దేహి నశించడు, అంతే కదండి. అన్నీ చూడండి, ఇప్పుడు ఏ మతం చెప్పినా, అయ్యా నువ్వు పాపం చేసావనుకోండి, చనిపోయిన తర్వాత ఏదో పాపం లోకాలకి వెళ్తావనో శిక్ష అనుభవిస్తావు అంటే ఏంటి, దేహం తర్వాత ఆయన ఉంటాడుగా. అలాగే మనం సంవత్సరికాలది పెడతాం, మరణించిన వారికి పితృదేవతలు పెడతాం, అనగా వాళ్ళు దేహం పోయినా వాళ్ళు ఉన్నారన్నమాట. దేహి పోడు, వారికి నమస్కరిస్తాం, వారి ఫోటోకి నమస్కరిస్తాం, అంటే దేహి పోడు, దేహం పోతుంది. ఎప్పుడైతే నువ్వు వేదా అవినాశనం నిత్యం ఏనం అజం అవ్యయం, ఏ దేహి అయితే అజం జన్మరహితుడు, అవ్యయం మార్పు చేర్పులు లేనివాడు, అటువంటి దేహి, దేహిని సరిగ్గా అర్థం చేసుకున్నావా. కథం స పురుష పార్థ గంఘాతయతి హంతికం, నేను చంపాను వాడు చచ్చాడు అనే కాన్సెప్ట్ ఎక్కడుందయా. దేహిని అర్థం చేసుకోనంతవరకే అయ్యో ఆయన వీళ్ళు మన చెండి ఆయన చనిపోయాడు పుట్టాడు అంటాం. అంటే ఏంటి, చనిపోవడం అనే క్రియకు ఆయన వేరుండాలి, పుట్టడం అనే క్రియకు ఆయన వేరుండాలి. ఆయన పుట్టాడు, ఆయన చనిపోయాడు, అంటే చనిపోవడం అంటే ఈ దేహం నుంచి పోయాడు, అంతేగాని ఆయన లేకుండా పోలా. చూడండి, సో మనం అందరము కూడా దేహీగా శాశ్వత స్వరూపులం, దేహం వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, దీనినే మరొక యాంగిల్ నుంచి చెప్పుకొస్తున్నారు స్వామి. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరో ఓ అపరాణి, అపరాణి వేరైనటువంటి. ఏమంటే ఒక వస్త్రము, ఒక చీర బాగా మాసిపోయింది, ఏం చేస్తాం, ఆ చీర తీసేసి కొత్త చీర కట్టుకుంటాం. చిరిగిపోయింది, చిరిగిపోయిన చీరని తీసేసి మరొక చీర కట్టుకుంటాం. చిరిగి శిథిలమైన వస్త్రాలని, వస్త్రాన్ని ఏ విధంగా తీసేసి మరొక వస్త్రాన్ని మనం ధరిస్తామో అదేవిధంగా చూడండి, దేహం ఒక వస్త్రం వంటిది అని చెప్తున్నారు స్వామి అవతారమూర్తి. ఈ దేహం, దేహంతో మనం బద్ధులం కాదు, దేహంతో ఎలా బద్ధులు అవుతాం, దేహం మనం వేసుకున్న ఒక వస్త్రం లాంటిది. తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ అన్యాన్ని సంజాతి నవాని దేహి, ఏ దేహి అయితే ఆ దేహ నాశనం జరుగుతోందో ఆ దేహి ఏం చేస్తున్నారు, ఆ దేహాన్ని వదిలి మరొక దేహాన్ని ఆశ్రయిస్తున్నారు. ఏ విధంగా, ఒక ఆయన చొక్కా చిరిగిపోతే ఆ చొక్కా చిరిగిపోయిన దాన్ని మరొక చొక్కా ఏ విధంగా ధరిస్తున్నారో అని చొక్కాని దృష్టాంతంగా చెప్పారు స్వామి. ఇప్పుడు పునర్జన్మ ఉన్నట్టా లేనట్టా, శరీరీ ఆయన పుట్టడు చావుడు, శరీరాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఎవరైనా ఈ శరీరం పోయి ఇంకో శరీరం వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుందని చెప్పాలి. శరీరి పుడుతున్నాడా చస్తున్నాడు అంటే శరీరి చావడు పుట్టడు. చూసారా, శరీరికి ఒక ధర్మం, శరీరం వస్తుంది పోతుంది. ఒకవేళ ఎవరైనా పునర్జన్మ అంటే మీ ఉద్దేశంలో శరీరం ఇంకో శరీరం వస్తుందా అంటే ఇంకో చొక్కా వేసుకుంటాం కదా, ఇంకో శరీరం వస్తుంది, అంత సింపుల్. ఇంకా శరీరి గురించి చెప్తున్నారు, శరీరి గురించి ఇంకా కొన్ని విశేషాలు. ఇక్కడ శరీరం ఉంది, నయనం చిందంతి శస్త్రాణి, ఏదైనా ఒక బాణం వేసామనుకోండి శరీరం శిథిలమైపోతుంది. కానీ శరీరి ఏమవుతట, బాణాలు ఆయన్ని తాకలేవు, ఆయన్ని అగ్ని తాకదు, దహించదు. నైవం దహతి పావక, జలం ఆయన్ని తడపదు, గాలి వచ్చేతని గాలి వల్ల ఎండిపోదు. ఇప్పుడు గాలి వల్ల వస్త్రం ఎండిపోతుంది, దేహం ఎండిపోతుంది. దేహం మీద తడిందనుకోండి గాలి తగిలితే ఎండిపోతుంది, కానీ దేహి ఈ వాయువు స్పృశించదు. అఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో అసోష్యయేవచ, ఈ విధంగా అది ఖండించబడలేదు, కాల్చబడలేదు. కాల్చబడేది ఏంటి మరి, దేహమే, దేహి కాదు. మనం ఆ దేహాన్ని త్యజించినప్పుడు ఆ దేహాన్ని తీసుకెళ్లి తగలబెట్టి ఈయన్ని తగలబెడుతున్నాం. ఈయన్ని తగలబెట్టలా, ఆయన యొక్క దేహాన్ని తగలబెట్టాం, ఆయన ఉపయోగించిన ఒక వస్తువుని తగలబెట్టాం. ఎందుకని, ఆయన తగలబెట్టబడే వస్తువు కాదు. మరణించిన వాడు ఇద్దరు ఉన్నారు, ఒకటి భౌతిక దేహం, రెండు ఆ దేహాన్ని ఉపయోగించే ఆయన. ఆ ఉపయోగించే ఆయన ఆ దేహాన్ని వస్త్రం త్యజించినట్లుగా త్యజించారు. ఇప్పుడు ఆ దేహాన్ని తీసుకెళ్ళి మనం తగలబెడుతున్నాం. దేహాన్ని తగలబెట్టగలం కానీ దేహిని తగలబెట్టలేం. ఎందుకని, అది గాలి అగ్ని కాల్చేది కాదు, గాలి ఎండించేది కాదు, నీళ్లు తడిపేది కాదు. ఏది, ఈ దేహి నేను, నేను అనేది నిత్య బల్ల చెప్తున్నారు. అది ఎప్పటికీ ఉండేదే కానీ దేహంతో పోయేది కాదు. సర్వగత అంతటా ఆక్రమించి ఉన్నది. ఇప్పుడు చూడండి, దేహంలో నేను ఉంది కదండి, ఎక్కడుంది, మోకాల దగ్గర ఉందా, గుండెలో ఉందా, మెదడులో ఉందా, ఎక్కడుందండి నేను? అయ్యా ఏదో చీమ వచ్చి ఈ కాలు దగ్గర చిక్మని కుట్టింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అక్కడ అనుభవం అవుతుంది నొప్పి. అనగా అక్కడ నేను ఉంది కదా, మామూలుగా నేను అక్కడ ఉందని అనుకుంటున్నావా? నేను దేహమంతా ఉంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ సందర్భం రాగానే టక్మని అవుతోంది. అక్కడ ఉండకపోతే బాధలో తెలిసింది మనకు, శరీరం నిండా ఏ విధంగా మనం నేను ఉన్నదో, మనం చూసే దృశ్యం అంతా మన నేనుయే నిండి ఉన్నదట. చూడండి, నేను అనేది మామూలుగా ఈ ఏమంటే మనం కూచిపూడిలో ఉన్నాం, గుళ్ళో ఉన్నాం, లేకపోతే ఏదో అబ్బరాని ఊళ్ళో ఉన్నాం అనుకుంటున్నాం. స్వామి ఏం చెప్తున్నారు, ఈ నేను మన చూడబడే సర్వమునందు విస్తరించి ఉన్నాడు. ఏ విధంగా, యథా స్వప్న విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్ ఆత్మని మాయా బహిర్వోద్భూతం యథా నిద్రయా. నిద్రలో స్వప్నంలో ఏ విధంగా మనకు స్వప్న దృశ్యమంతా మనలోనే ఉందో, నేనులోనే ఉందో, నాలోనే ఉందో, మనం చూసే జాగ్రత్త మొత్తం నాలోనే ఉందట. కొత్త సిద్ధాంతం చెప్తున్నారు, అనుభవానికి ఎలా రావాలో చూడండి. అవతారమూర్తి అబద్ధాలు చెప్పరు కదా. సర్వగత స్థాణు, దేహం ఇక్కడి నుంచి బెదవాడ వెళ్తుంది, లేకపోతే బందర్ వెళ్తుంది, లేకపోతే హైదరాబాద్ వెళ్తుంది. దేహి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళేవాడు కాదు, ఆయన ఎక్కడున్నాడో అక్కడే ఉంటాడు. అంతేగాని ఊళ్ళమ్మడే తిరగడు. ఇవి పంచభూతాలు, ఊళ్ళు. అంతేగాని నేను పంచభూతాలకు ఆవలు ఉన్నది. నేను బెదవాడ వెళ్ళాను, నేను కూచిపూడి వచ్చాను, నేను ఇంకో ఊరు వెళ్ళాను, నేను ఎక్కడికి పోదు, దేహం అక్కడికి వెళ్తుంది. అవ్యక్తోయం, దేహం వ్యక్తం అవుతోంది. దేహియో వ్యక్తము చేయువాడు, తాను అవ్యక్తుడై ఉంటాడు. అతను బయటికి కనపడ్డు, ఏమండి కదిలే దేహం కనిపిస్తోంది, కానీ కదిలిచే వాడు కనిపిస్తున్నాడా? కామన్ సెన్స్, దేహాన్ని ఆశ్రయించే ఉన్నారు కదిలిచే, కానీ కదిలిచేవాడు రూపం ఏంటి, ప్రేమ రూపం ఏంటి, కోపం రూపం ఏంటి, ఇష్టం రూపం ఏంటి చెప్పండి. ఇష్టం ఆ దేహి యొక్క గుణం, దేహం యొక్క గుణం కాదు. ఈ దేహాన్ని ధారణ చేసిన ఆయన ముఖంలో ప్రేమ చూపిస్తాడు. ప్రేమ ఎవరిది, ముఖందా? ఆ ముఖాన్ని ఎవరు ధారణ చేశారో ఆ దేహిది. ఆ దేహి మనకు కనిపిస్తాడండి, కదిలే దేహాలు కనిపిస్తున్నాయి కానీ కదిలిచేవారు, అయితే కదిలిచేవారు ఎక్కడో ఉన్నారా? ఇక్కడే ఉన్నారు. వారు అవ్యక్తోయం, వారు వ్యక్తం కావట్లా, దేహం వ్యక్తం అవుతోంది. ఇది చూసి మనం భ్రమిస్తున్నాం. ఆ దీన్ని కదిలిచే ఆయన కళ్ళకు కనపడే ఆయన కాదు, చెవులకు వినపడే ఆయన కాదు. కదిలిచేవాడని కామన్ సెన్స్ తెలుసు. కదిలిచేవాడు లేకపోతే అది ఎలా కదులుతుందండి? దేహం ఎలా కదులుతుంది? కాబట్టి దేహి కదుల్చువాడు అన్మానిఫెస్టెడ్, అప్రదర్శకుడుగా ఉన్నాడు. అందుకని ఆయన అవ్యక్తం, అచింత్యం. ఆయన ఇటువంటి వాడు ఆలోచన చేసేది ఆయన, అంతేకాని ఆలోచనలో ఒక వస్తువు కాదు. ఆలోచన ఆయనది, ఆలోచనలో వెతికితే ఆయన దొరుకుతాడా? స్వప్నంలో నేను నా స్వప్నంలో నన్ను నేను వెతుక్కుంటే స్వప్నంలో ఉన్నానా? స్వప్నం నాదై నేనున్నా, స్వప్న బాహ్యానున్నా, దేహ బాహ్యానున్నా. ఇప్పుడు ఈ రామకృష్ణ ఎక్కడున్నాడు అని ఆపరేషన్ చేస్తే దొరుకుతుందా? కదిలిచేవాడు దేహంలో ఎక్కడ దొరుకుతాడు? దేహాన్ని కదిలిచేవాడు. మా స్కూటర్ తీసుకెళ్ళి ఇందులో ఉన్నాడేమో అని నన్ను వెతికితే దొరుకుతానా నేను? అందులో స్కూటర్ని ఉపయోగించేవాడిని, దేహాన్ని నేను ఉపయోగించేవాడిని. అచింత్యోయం అవికార్యోయం, అతనికి వికారాలేం లేవు. మనస్సుకి వికారాలు ఉండొచ్చు, దేహానికి బాల్య యౌన వార్ధక్యాలు ఉండొచ్చు, మంచి చెడు గుణాలకు ఉండొచ్చు. కానీ మనం చెప్పుకునే ఆ దేహికి ఈ గుణములేమీ వికారాలేమీ లేనివాడు. అందుచేత తస్మాదేవం, ఇది అర్థం చేసుకున్నవాడివై నువ్వు యుద్ధం చేయాలి. మామూలుగా నువ్వు ఈ దేహాల గురించి దుఃఖించవలసిన అవసరం లేదయ్యా. తస్మాత్ ఏవం విదిత్వా ఏనం నా అనుశోచితం అర్హసి. అందుకని ఇది గ్రహించితే అప్పుడు ఏమవుతుంది, దేహాల గురించి దుఃఖించడం మానేస్తాం. ఇప్పుడైనా మానేవయ్యా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి వస్తున్నారు. ఇప్పటిదాకా దేహి ఇటువంటి వాడయ్యా, సంబంధమే లేదయ్యా. అచింత్యోయం, ఇటువంటి వికారాలకి సంబంధమే లేదు. దేహం రాకపోకలకి బద్ధుడు కాదు, దీనికి అంతటికీ ఆవలు ఉన్నారు. ఈ సర్వత్రా సర్వే సర్వత్రా వ్యాపించి ఉన్నారు అని చెప్తూ కొంచెం ఫైనెస్ట్ ఐడియా ముందు చెప్పి నెక్స్ట్ ఐడియా చెప్పుకొస్తున్నారు. ఒకవేళ అధయేనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం. నాయన అర్జున, ఒకవేళ దేహికి దేహం రావటం పుట్టుకండి, దేహం పోవడం చావండి, కాబట్టి చావటం చావు పుట్టుకలు దేహికి ఉన్నాయండి అని అంటావేమో. దేహి వేరుగా ఉన్నాడు. ఇందాక చెప్పేశాడు దేహికి అసలు దేహానికి సంబంధమే లేదు, గుణాలకు సంబంధమే లేదా, విడిగా ఉన్నాడు. దీపం ఉంది ఇక్కడ ఈ గదిలో, ఏం జరుగుతున్నది? దీపానికి ఏం సంబంధం లేదు, సాక్షి. దేహి కూడా కేవల సాక్షి, సంబంధం లేదని చెప్పేశాడు. అంత గొప్ప ఐడియా అర్థమవుతుందో అవుదాం అని మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వస్తున్నారు. ఒకవేళ దేహం వచ్చినప్పుడు పుట్టుతున్నాడు కదండి, దేహం పోతున్నప్పుడు చచ్చిపోతున్నాడు కదండి, కాబట్టి దేహికి చావు పుట్టుకలు ఉన్నాయని ఎందుకు అనుకోకూడదు అని అంటావా? ఓకే, దానికి కూడా నేను ఆన్సర్ ఇస్తున్నాను విను. తథాపిత్వం మహాబాహో నైవం సూచితు అర్హసి. అప్పుడు కూడా అంటే ఈ దేహికి దేహంతో పుడుతున్నాడండి, దేహంతో చచ్చిపోతున్నాడండి, మళ్ళా దేహంతో పుడుతున్నాడండి, మళ్ళా దేహంతో చచ్చిపోతున్నాడండి అని నువ్వు అనదలుచుకుంటే అప్పుడు కూడా ఈ దేహముల గురించి నువ్వు దుఃఖించవలసిన అవసరం లేదు. ఎందుకనంటే జాతస్య హి ధ్రువో మృత్యు, పుట్టిన ప్రతివాడు ప్రతి దేహము ఒకనకప్పటికి నశించవలసినదే. అన్స్టాపబుల్, నోబడి కెన్ రివర్ట్. ఏ దేహం కూడా అనంతకాలం ఉండదు. 100 ఏళ్ళు ఉంటుంది అనుకుంటాం, 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి 70 ఏళ్ళకి 90 ఏళ్ళకో 100 ఏళ్ళకో 100 ఏళ్ళు మొత్తం మీద పోవడం మాత్రం అనివార్యం. దేహం వచ్చిన దేహం పోవలసిందే, పుట్టిన ప్రతివాడు చావవలసిందే. జాతస్య హి ధ్రువో మృత్యు, ధ్రువం జన్మ మృతస్య చ. చనిపోయిన వాడు మళ్ళీ పుట్టక తప్పదు. ఎందుకని? ఆయన ఉన్న చోట దేహాలు ఉంటాయి, భావాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆ ఆత్మ ఉన్న చోట దేహాలు ఉంటాయి, భావాలు ఉంటాయి, లోకాలు ఉంటాయి. ఆయన సంకల్పం చేతనే అన్నీ అనుభవించబడుతున్నాయి. అందుచేత ఆయన పుట్టిన ప్రతివాడు చావక తప్పదయ్యా, చచ్చిన ప్రతివాడు పుట్టక తప్పదయ్యా. తస్మాత్ అపరిహార్యే అర్థే, దీన్ని ఎవడు ఆపలేడు, అపరిహార్యం. నత్వం శోచితుం అర్హసి, దీని గురించి దుఃఖించవలసిన అవసరమే ఉందయ్యా. దేహాలు, దేహం ఎప్పుడైనా నశించవలసిందే. సో ఇన్నవిటబుల్గా ఇప్పుడు నశించిందా, నెక్స్ట్ ఇయరా, ఆ పై ఇయరా, 5 ఏళ్ళ తర్వాత, 10 ఏళ్ళ తర్వాత, 20 ఏళ్ళ తర్వాత, మొత్తమే నశించడం మాత్రం అనివార్యమైనప్పుడు అటువంటి అనివార్యంగా నాశనం కలిగి ఉన్నటువంటి వస్తువు గురించి దిగా దుఃఖించడం ఏమండి ఎడిదిరిగి జరుగుతుందండి. వసంతకాలం ఎండలు వస్తాయి, ఎండలు వస్తాయేమో ఏమవుతుందో అనుకుంటుంటే ఏమంటారు, వర్షాకాలంలో వర్షాలు వస్తాయి ఏమండి వర్షాలు వస్తాయి ఏం చేయాలండి అంటే వర్షాలు వస్తాయి కదా నా కర్మలు నువ్వు కర్మను ఇంకోటను వర్షాకాలంలో వర్షాలు వస్తాయి, శరత్కాలంలో చలి వస్తుంది, వేసవికాలంలో ఎండలు వస్తాయి, ఎలా అడ్జస్ట్ అవ్వాలని నువ్వు చూసుకోవాలి కానీ అవేమీ ఆగవు. అలాగే దేహం కూడా వస్తుంది ఉంటుంది పోతుంది, అది ధర్మం, అది అది ఆ విధమైన ధర్మాన్ని ఎవడు ఆపలేనప్పుడు ఇక మృత్యువు గురించి నువ్వు దుఃఖించి ప్రయోజనం ఏంటయ్యా? అవ్యక్తాదీని భూతాని నాయన, అసలు ఈ జీవుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? అంతకుముందు దేహం రాకముందు అవ్యక్తంలో ఉన్నాడు, అంటే దేహరహితుడే. ఇప్పుడు చూడండి గాఢ నిద్రలో ఉన్నాం, అప్పుడు మనకు దేహం ఉందా? దేహం ఉంది, ఎవడైనా చెప్తాడు ఈ రామకృష్ణ ఇక్కడ ఉన్నాడండి ఇక్కడ పడుకున్నాడండి, కాకపోతే గాఢ నిద్ర. ఈ స్వామి వచ్చాడు అనుకోండి మా ఇంటికి, బాబాయ్ ఏడి బాబాయ్ గాఢ నిద్రలో పోతున్నాడయ్యా స్వామి, అది కాదు ఇప్పుడు బాబాయ్తో మాట్లాడాలి, ఇప్పుడు ఎలా మాట్లాడతావయ్యా అని గాఢ నిద్రలో ఉన్నాడు, లేచిన తర్వాత సరేలే అని వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఏమైంది, గాఢ నిద్రలో ఉన్నప్పుడు నాకు ఈ లోకం లేదు కానీ నేనున్నా, అది అంత అర్జెంట్ అయితే లేపేవారు కూడా. గాఢ నిద్రలో ఉన్నప్పుడు నాకు లోకాలు ఉన్నాయా, అయిన వాళ్ళు ఉన్నారా, భార్య ఉన్నదా, పిల్లలు ఉన్నదా, మరి ఈ విషయమన్నీ ఏమైనాయి? ఇవన్నీ దాగి ఉన్నాయి, అవ్యక్తమై ఉన్నాయి. అవ్యక్తంలోంచి మెడుకు రాగానే ఏమవుతుంది, అది వ్యక్తం అవుతుంది. మళ్ళీ మెడుకు వచ్చిన కొంతసేపు అటు ఇటు తిరిగి ఇంకో 5-6 గంటలు 7-8 గంటలు పోయింది, మళ్ళీ నిద్రలోకి వచ్చేసరికి ఏమైనాయి, ఆ విషయాలన్నీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. అవ్యక్తంలోంచి వ్యక్తం అవుతుంది, వ్యక్తంలోంచి అవ్యక్తం వెళ్తుంది. అలాగే దేహాలు కూడా ఏమవుతున్నాయి, దేహభావాలు అవ్యక్తంలోంచి జీవుడు దేహాన్ని ఆశ్రయిస్తున్నాడు. ఈ దేహాన్ని వదిలేసిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడు, అవ్యక్తంలోకి వెళ్తున్నాడు. మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తాడు, వ్యక్తంలోకి వెళ్తాడు. ఏముంది ఇందులో, అవ్యక్తంలోంచి దేహత్వం వస్తుంది, దేహత్వం పోయినప్పుడు అవ్యక్తంలోకి వెళ్తుంది, అవ్యక్తంలోంచి మళ్ళీ దేహం వస్తుంది. అయ్యో మా ఆయనకి మెడుకు వచ్చింది ఎంత ఘోరం అని అనుకుంటావా, లేక నిద్రపోయాడు ఎంత ఘోరమో అనుకుంటావా? ఏ స్త్రీ అయినా తన భర్త గాఢ నిద్రలో ఉన్నప్పుడు అవ్యక్తుడై ఉన్నాడు, దుఃఖిస్తున్నారా, హాయిగా మా ఆయన నిద్రపోతున్నాడండి గొడవ చేయకండి పిల్లలరా గొడవ చేయకండి అని ప్రశాంతంగా ఉంచుతున్నారు ఇల్లు. అవ్యక్తంలో ఉన్నారు ఆయన, అంటే ఏంటి, ఆయన ఈ ప్రాపంచిక సంబంధాలు అనుబంధాలు బాంధవ్యాలు వ్యక్తం చేయకుండా దాచుకుని ఉన్నారు. మెడుకు రాగానే మళ్ళీ వ్యక్తం చేస్తున్నారు, మళ్ళీ నిద్రపోగానే ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారు అవ్యక్తంలోకి వెళ్ళిపోతున్నారు కదా అని ఎవరన్నా దుఃఖిస్తున్నావా, మరి ఎందుకు దుఃఖిస్తున్నావయ్యా అంటాడు. చూడండి కొత్త విషయం చెప్తున్నాడు ఈయన, అవ్యక్తాదీని భూతాని, ఈ దేహం దేహత్వం అంతా కూడా ఒకప్పుడు అవ్యక్తంలో ఉంది, వ్యక్త మధ్యాన్ని మధ్యలో వ్యక్తం అవుతుంది, అవ్యక్త నిధన అనేవా మళ్ళా అవ్యక్తంలోకి వెళ్తుంది. కా తత్ర పరిదేవన, దీనిలో వరి చేయవలసిన పాయింట్ ఏముందయ్యా, వ్యక్తంలోంచి అవ్యక్తంలోకి వెళ్తుంది. ఇక ఆత్మ గురించి అంటావు, ఆ చర్యవత్ పశ్యతి కచ్చిదేనం. ఇప్పుడు ఆత్మ ఎక్కడుంది, మనం ఇప్పుడు దేనిలో చేస్తున్నాం మాట్లాడుకుంటున్నాం, ఆలోచనలలో ఉన్నాం, వినేవారిలో కొన్ని ఆలోచనలు ఉన్నాయి, చెప్పేవారిలో కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఈ చెప్పే ఆయన భగవద్గీత పెద్దవాళ్ళ దగ్గర విని పుస్తకాల్లో చూసో చదివో మొత్తం మీద వారి భావాల్లో మీకు చెప్తున్నారు, మీరు భావాల్లో వింటున్నారు. సో మనము ఒకరి ఆలోచనలతో ఒకళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నాం, కానీ ఆత్మ ఎక్కడుంది, ఈ ఆలోచనలకు ఆవలుంది. ప్రపంచం అంతా ఎక్కడుంది, ఆలోచనలలో ఉంది, ఆలోచించు వాడు రూపంలో ఉంది. ఆత్మ ఎవరు, ఆలోచించు వాడు. జగదనుభవం ఆలోచనలు, ఆలోచనలోకి ఎలా తీసుకొస్తావు ఆలోచించేవాడిని. ఆలోచనలు ఎంత మనం చెప్పుకున్నా ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేనం, మనం ఆత్మ గురించి చెప్పుకుంటున్నాం కానీ మన ఆలోచనల్లో నుంచి చెప్పుకుంటున్నాం. ఆయన ఆత్మ ఎక్కడుంది, ఆలోచనలు తనవై ఉన్నది, అనుభవం తనదై ఉన్నది. మనం అనుభవాల్లోంచి గురువుగారి అనుభవాలు, కృష్ణ పరమాత్మ మనకు అనుభవజ్ఞుని చేస్తున్నారు, ఆయన ఆలోచనలు మనకు అందిస్తున్నారు, కానీ మనం వెతికే వస్తువుది ఎక్కడుంది, ఆలోచనలు చేయున్నదై ఉన్నది. సో మనలో ఆలోచనలు చేయు వస్తువుగా ఆత్మ ఉన్నది, ఎంత దగ్గరగా ఉన్నదో చూడండి. అందుచేత ఆలోచనల ద్వారా మనం ఎన్నో చెప్పుకుంటాం. ఆశ్చర్యవత్, చెప్పేవాడు మహా ఆశ్చర్యంగా చెప్తాడు, వినేవాడు చాలా ఆశ్చర్యంగా వింటాడు, చూచేవాడు చాలా ఆశ్చర్యంగా చూస్తాడు, కానీ అది తెలియబడే వస్తువు కాదు. వేద నా చైవ కశ్చిత్, ఎందుకని తెలుసుకుంటున్నదే అది కాబట్టి. ఆత్మ ఎవరు? తెలియబడే వస్తువు కాదు. మరి అయితే నోరు మూసుకుని ఉండొచ్చు కదా? నోనో, తెలియబడే తెలుసుకోవటము అనే ప్రాసెస్ ద్వారా కామన్ సెన్స్తో తెలుసుకునే వస్తువు గురించి తెలుసుకోవచ్చు. అది తెలుసుకునే వస్తువు, తెలియబడే వస్తువు కాదు. చూడండి, ఆత్మ సర్వము అదేంటి? చిత్ స్వరూపం అన్నారు. చిత్ అంటే ఏంటి? తెలుసుకొనున్నది. సత్ ఉన్నది, ఉండున్నది. చిత్ తెలుసుకున్నది, సచ్చిత్ స్వరూపం కదా అది. అటువంటి ఆత్మ మనం మాటల్లో చెప్పుకుంటే అర్థమయ్యేది కాదయ్యా, కానీ దాని గురించి తెలుసుకోవాలంటే మాటలే ఉన్నాయి, అంతకుమించి దోహలేదు. శృత్వాప్యేనం వేదన చేయవ కశ్చిత్, అది ఎవడు తెలుసునేది కాదు. ఎందుకని? తెలుసుకునేదే అది కాబట్టి. చూడండి, తెలుసుకునే రూపంగా అది ఉన్నది. సో మన ఆలోచనలు ఆలోచించు వాణ్ణి పట్టుకోవాలన్నమాట. మనలోని ఆలోచించు వాడు ఆత్మస్వరూపుడై ఉన్నాడు, ఆయన దేహి. ఆయన ఎలా పట్టుకోవాలి? ఆలోచనల ద్వారానే పట్టుకోవాలి, వేరే దేహి దిక్కు లేదు. కాబట్టి దేహీ నిత్యం అవధ్యోయం, ఫైనల్లీ చెప్తున్నానయ్యా, ఈ దేహము దేహి రెండున్నాయి. కదుల్చువాడు కదులునది, కదిల్చేటువంటి దేహి ఉన్నాడు చూసావు, ఆయన ఎప్పటికీ ఉండేవాడో వాడు. నువ్వు వెళ్ళి చంపేస్తే ఆయన లేకుండా పోయేవాడు కాదు. అవధ్యోయం, ఆయన ఎవరు ఖండించలేరు, ఆయన ముక్కలు ముక్కలుగా చేయలేరు, పార్టిషన్ చేయలేరు, విభాగం చేయలేరు. దేహే సర్వస్య భారత, సర్వ దేహాలలోని దేహి నిత్యుడు. అసలు అన్ని దేహాలలో ఒకే దేహి ఉన్నదన్నమాట. ఏమంటే 100 బల్బులు పెట్టాం, 100 బల్బులు ఈచ్ బల్బు వేరు కదా, ఒకటి ఎరుపుది ఒకటి రెడ్డిది. మనం దీపావళి పెట్టాం మా ఇంట్లో కూడా, రకరకాల రంగులు పెట్టాం. కానీ ఈ బల్బులన్నీ వెలిగించే కరెంటు ఒకటే రెండా? ఒకటే. మీ ఇంట్లో కరెంటు, నా ఇంట్లో కరెంటు, వారింట్లో కరెంటు, వారింట్లో కరెంటు, కరెంటు ఒకటే. కానీ ఇది మాయా బల్బు అండి, మా అమ్మగారు వచ్చి ఈ బల్బు నేను తీసుకెళ్తాను, అది మా బల్బు అంటాం. లోపల కరెంటు మాత్రం మీ కరెంటు మా కరెంటు లేదు, యూనివర్సల్ కరెంటు ఒకటే ఉన్నది. ఆ విధంగా దేహి సర్వదేహాలలోని దేహి. చూడండి ఏ ప్రయోగం చేస్తున్నాడు, ఫినిష్ చేస్తూ స్వామి, అన్ని దేహాలలోని దేహి నిత్యుడు అనవధ్యుడు. ఆయన నువ్వు నేను ఆయనగా మారట్లా. గాలి మీ ఇంట్లో ఉంది, మా ఇంట్లో ఉంటాడు. మీ ఇంట్లో గాలి వేరు, మా ఇంట్లో గాలి వేరా? గాలి యూనివర్సల్లో ఒకటే, అలాగే దేహి కూడా ఒక్కడేనయ్యా. అందు మా సర్వాణి భూతాని నత్వం సోచితం అర్హసి. అందుచేత ఈ దేహికి ఏదో అవుతోంది అనేటువంటి దుఃఖము నీకు అవసరము లేదు. ఇప్పుడు ఇక నెక్స్ట్ స్టేజ్ ఓకే, దేహి దేహం కొంతవరకు చెప్పాం. ఇప్పుడు నువ్వు యుద్ధం ఎందుకు చేయాలి అన్న దానికి వస్తున్నారు కదా. ఇప్పుడు ఈ కర్మ ఎందుకు చేయాలి? మనందరం మనం చేస్తున్న కర్మలు ఎందుకు చేయాలి? ఇప్పుడు ఇంకో యాంగిల్లో చూద్దామయ్యా. స్వధర్మమపి చావేక్ష్య నా వికంపితం అర్హసి. స్వధర్మం అనేది ఒకటి ఉంది. అంటే ఏంటి? ప్రతి వాడికి అతను చేయవలసిన పని ఒకటి ఉంటుంది. ఆ పని ఇప్పుడు స్వధర్మం దృష్ట్యా చూద్దామయ్యా. ప్రతి జీవుడికి ఒకనక ధర్మం ఉంది. మైక్ అడ్జస్ట్ చేసే రాజాకి ఒక ధర్మం ఉంది, నాకు ఒక ధర్మం ఉంది, అన్న ప్రపంచంలో అందరికీ ధర్మం ఉంది. స్వధర్మం దృష్ట్యా చూద్దాం ఇప్పుడు. నా వికంపితం అర్హసి,